ఆధ్యాత్మిక జగత్తులో మూడు రకాలైనటువంటి దీక్షలు ఉంటాయి. వినిపిస్తుందిగా అందరికి, మూడు రకాలైనటువంటి దీక్షలు ఉంటాయి. మంత్రదీక్ష, ప్రాణదీక్ష, బ్రహ్మదీక్ష. ఇందులో మంత్రదీక్ష అనేటటువంటిది ఏంటి అంటే, మంత్రదీక్ష తీసుకున్నటువంటి సాధకుడు గురువు పెర్మిషన్ ఇస్తే ఆ గురువు యొక్క పేరు మీద ఆ మంత్రాన్ని ఇతరులకు అందజేయగలడు. పాయింట్ అర్థమైందా? మంత్రదీక్ష అంటే ఏంటో, మంత్రదీక్ష ఒక గురువు ఒక వ్యక్తికి ఇస్తాడు, అనేక మంది వ్యక్తులకి ఇవ్వచ్చు. అది ఆ గురువు యొక్క నిర్ణయం. అది రైతా తప్ప అనేది అసలు మీమాంస కాదు, గురువు ఇష్టం అది. కానీ మంత్రదీక్ష ఇచ్చినప్పుడు ఆ గురువు కనుక పెర్మిషన్ ఇస్తే, పెర్మిషన్ ఎవరు ఇవ్వాలి, ఇస్తే మంత్రదీక్ష ఇచ్చినప్పుడు ఆ గురువు పెర్మిషన్ ఇస్తే మీరు ఎంతమందికైనా ఆ దీక్ష ఇవ్వచ్చు. కానీ ఎవరి పేరు మీద? ఆ గురువు పేరు మీద. అంటే అక్కడ గురుస్థానంలో ఎవరుంటారు? మీకు మంత్రదీక్ష ఇచ్చినటువంటి గురువు ఉంటాడు గురుస్థానంలో. అది గుర్తుంచుకోండి, అది ఫస్ట్. ఇప్పుడు మీకు ఇచ్చబడినటువంటి మంత్రదీక్ష అలాంటి దీక్ష. అంటే మీరు గురువులు కారు. ఎవరు గురువు? నేను. నేను ఇచ్చాను దీక్ష మీకు. అంతేత గురుస్థానంలో ఎవరి ఫోటో ఉండాలి? అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. లేకపోతే ఆ పరంపర నాశనం అవుతుంది. అందుకు చెప్పాల్సి వస్తుంది. ఇంకంటే మనం ఎంత మూఢత్వంలో ఉన్నామంటే ప్రతిదీ గోరు గోరా, మీరు ఎవరి ముద్ద? నాన్న ముద్ద. ఇదెవరి ముద్ద? అమ్మ ముద్ద. ఇదెవరి ముద్ద? కాకి ముద్ద అని చెప్తే గానీ మీకు ముద్దలు దిగటంలే. మరి నేను ఏం చేసేది? అంచేత మీ స్థాయికి దిగి వచ్చి చెప్తున్నాను నేను. ఇదంతా అనవసరమైందే. కానీ ఎంత అనవసరమైందైనా మీరు కరెక్ట్ గా చేయరు కనుక చెప్తున్నది అర్థమైంది కదా. ఇప్పుడు గాయత్రి మంత్ర దీక్ష మీరు ఇచ్చిన, మహాలక్ష్మి మంత్ర దీక్ష మీరు ఇచ్చిన, మహాగణేశ మంత్ర దీక్ష ఇచ్చిన గురువు ఎవరు? మారెళ్ళ శ్రీరామకృష్ణ గురుదేవులు. ఇది చెప్పండి. అమ్మయ్యా, అర్థమైంది కదా. ఏమి మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను. ఇంకేంటి, మొన్న వసంత పంచమి నాడు మా గురువు గారు నాకు అథారిటీ ఇచ్చారు. కానీ నాకు అథారిటీ ఇవ్వటానికి కూడా మా కుటుంబ సభ్యులే కారణమయ్యారు. అందుకు నేను చాలా ఆనందం. సాధారణంగా ఏంటంటే ఈ దీక్షలు అవి కూడా బయట గురువులు ఇస్తూ ఉంటారు. కానీ నాకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అంటే లోన్ నుంచి వచ్చింది. ఇంకేంటే మా గురువుకి అర్థమైపోయింది వీడి విండని. ఎప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య అని అంటాడు, తన పేరు చెప్పుకోడు. అంచేత ఏంటంటే ఆ పరిస్థితి అలా కల్పించాక అంక ముట్టికాయ ముట్టే కూడా వినకపోతే ఇంకా శిష్యుడు ఏంటి? అర్థమైంది కదా. అంచేత నేను ఎవరిని, నా పేరు చెప్పండి కాస్త. సమర్థ సద్గురుదేవులు. ఖచ్చితంగా మీ బాధ్యత జన్మ జన్మాలకి నాదే. మీరు వింటే తొందరగా వస్తారు, వినకపోతే లేట్గా వస్తారు. కానీ నన్ను తప్పించుకోలేరు. అయిపోయారు, మీరు బుక్ అయిపోయారు. అది మీ కర్మ. నా అదృష్టం అంతేగా. అంచేత ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పూజ చేస్తున్నప్పుడు గురు పూజ ఎవరికి చేయాలి? ఖచ్చితంగా చేయటం నేర్చుకోండి. దానికి ఒక పద్ధతి ఉన్నది, గురుగీతలో చెప్పబడినటువంటి ఆ పద్ధతి ప్రకారము మీరు చేసుకోండి. 108 సార్లు గురునామం చేసుకోవాలి. మరి ఎలా చేసుకుంటారు? ఓం రాసేసుకోండి ఆ మంత్రాన్ని. ఇదే మంత్రాన్ని మీరు దీక్ష ఇచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి ఇవ్వాలి. ఓం శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః. ఇది మంత్రం. ఈ మంత్రము మీరు గురు పూజ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 108 సార్లు రోజు చేసుకోవాల్సిందే. దీక్ష తీసుకున్న వాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళు దీనికి నిష్కృతి లేదు. ఇది కాక మీరేం చేయాలి? 2 మాలలు గాయత్రి, 8 మాలలు మహాలక్ష్మి. కానీ క్లియర్, అది మీకు తప్పదు. ప్రతిరోజు మీరు ఓం శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః 108 సార్లు 2 మాలలు గాయత్రి మంత్రం, 8 మాలలు లక్ష్మీ గణపతి కానీ మహాలక్ష్మి కానీ. ఓకే, ఇంకా ఇలాగ చెప్పి చేసేటటువంటి దీక్షని ఏమంటాం అంటే ప్రాణదీక్ష అంటాం. అంటే ప్రాణవంతుడైనటువంటి గురువు తన నామము లేకపోతే తన వాక్శక్తి ద్వారా మీ ద్వారా ఎవరెవరికి వెళ్లాలో అక్కడక్కడికి వెళ్తుంది. దీని తర్వాత బ్రహ్మదీక్ష అని ఉంటుంది. అది ఈనాటి వరకు గురువు యొక్క మహాసమాధి తర్వాత గురువు బ్రహ్మదీక్ష ఇవ్వటం మొదలెడుతున్నాడు. ఇంచేత బ్రహ్మదీక్ష ఎప్పుడూ కూడా గురువు యొక్క మహాసమాధి అయిపోయిన తర్వాత జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మదీక్ష అనేటటువంటిది ఒక విధంగా చెప్పుకుంటే క్రైస్త శిలువ ఎక్కినప్పుడు జరిగినటువంటి దీక్ష. శిలువ ఎక్కటం అంటే బాధపడటం. అంచేత మహాసమాధి ముందు గురువులు పడేటటువంటి ఆ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి బాధలన్నీ కూడా ఆ దీక్షకి సంబంధించినటువంటి శిలువ ఎక్కితే వచ్చేటటువంటి బాధలు తప్ప వాళ్ళకి ప్రారంభ కర్మలు ఏమీ ఉండవు. అది గుర్తుంచుకోండి. ప్రారంభ కర్మలు ఉన్నవాడు ప్రాణదీక్ష ఏమిస్తాడు? ప్రాణశక్తి లేనివాడు ఇంకా దీక్ష ఏమిస్తాడు? అంతేం కాదు. అంచేత ఇది ఈ రహస్యము. అందరు గురువులు చెప్తూనే ఉన్నారు కానీ మీరు ఎప్పుడు గమనించి ఉండాలి అది. అంచేత బ్రహ్మదీక్ష అనేది ఒక శరీర స్థాయిలోనే ఆయన బతికుండగా జరిగింది. కానీ ఆయన కూడా 3 రోజుల పాటు శరీరం వదలాల్సి వచ్చింది. రూల్ రూలే, 3 రోజుల పాటు శరీరం వదిలిన తర్వాతే ఆయన బ్రహ్మీభూతుడై బ్రహ్మదీక్ష. బ్రహ్మ అంటే అర్థం ఏంటి? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు బ్రహ్మాండం అంతా. అంచేత ఆ సాయి యొక్క దేవాలయాలు విశ్వవ్యాప్తంగా వస్తున్నాయి. ఆ బ్రహ్మదీక్ష పొందినటువంటి వాళ్ళ యొక్క దేవాలయాలు ఏర్పడతాయి. క్లియర్? అంచేత ఇప్పుడు మీరందరూ ఏమి దీక్ష ఇస్తున్నారు? మంత్ర దీక్ష ఇస్తున్నారు. నేను మీకు ఇచ్చినది, మీరు ఇచ్చినటువంటి వ్యక్తుల ఇళ్లలో ఉన్నటువంటి నేను ఏం చేస్తాను? అక్కడ ప్రాణశక్తి సరఫరా అవుతుంది. ప్రాణదీక్ష అది, అది గుర్తుంచుకోండి. ఓపెన్ డిక్లరేషన్. దీనికి మళ్ళా మలయాళ స్వామి కారణం. అంచేత ఈ దీక్ష విజ్ఞానానికి నాకు గురువు ఎవరు అంటే మలయాళ స్వామి గారు. ఈ విజ్ఞానానికి క్లియర్? నాకు ఎంతమంది గురువులు ఉన్నారని చెప్పాను మొన్నటి వరకు, ఇప్పుడు మరి ఈయన కలిశారుగా, అర్థమైంది కదా. అంటే గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, అదే అర్థం చేసుకోండి. ఒక్కొక్క గురువు దగ్గర నుంచి గురుగీతలో ఏం చెప్తారు అంటే ఎలాగైతే తేనెటీగ అనేక పుష్పాల దగ్గర నుంచి పుష్పాంతరం రజేత్, ఒక పుష్పం తర్వాత ఇంకో పుష్పం దగ్గరికి ఎలాగ వెళ్లి తేనెను తీసుకుంటుందో అలాగా జ్ఞానము శిష్యుడు ఏం చేయాలి? గురువంతరం అనేది ఒక గురువు తర్వాత ఒక గురువు, ఒక గురువు తర్వాత ఒక గురువు దగ్గరికి వెళ్ళి మీరు తీసుకున్నాక చివరికి చరమ లక్ష్యం ఏమని వాడు గురువుగా మారాలి. వాడు గురువుగా మారకపోతే గురు పరంపర ఉంటుందా? మీకు అర్థమైన గురు పరంపర అంటే అర్థం ఏంటి? ఒక గురువు తర్వాత ఇప్పుడు పీఠాధిపతులు ఉంటున్నారు, మఠాధిపతులు ఉంటున్నారు, కానీ గురువులు ఉండలేదు. ఇంచేత గురువుకి ముందు ప్రాణదీక్ష ఇవ్వగలిగేటటువంటి శక్తి ఉండాలి, దానికి తపశక్తి కావాలి. దాని తర్వాత ఆయన గురువు ఆయనకి పరీక్ష పెట్టాలి. నా పరీక్ష రాయకుండా డిగ్రీ ఇవ్వడగా నేను చదివేశానండి, నేను ఇంజనీర్ అయిపోయానంటే వినరు, నేను చదివేశానండి, నేను డాక్టర్ని అయిపోయాను అంటే వింటారా? వినరు. టెస్ట్లు పెడతారు. కొంతమంది గురువుల దగ్గర టెస్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది, కొంతమంది గురువు దగ్గర టెస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఏ గురువు మంచిది? కష్టంగా ఉన్నటువంటి గురువు దగ్గర మీరు కనుక గురుదీక్ష పుచ్చుకోగలిగితే లైన్లో పడిపోతారు, మీరు అనేక మందికి మార్గదర్శనం చేయగలుగుతారు. అంతేత స్లో ప్రాసెస్ నా దగ్గర కుదరదు. ఐఎమ్ ఏ వెరీ టఫ్ గురువు. కానీ మీకు అపోహ ఏంటంటే ఐఎమ్ ఏ వెరీ లవింగ్ గురువు అని చాలా మంది మాస్టారు. అసలు మీరు చాలా అమాయకులు, మీరు తిడుతున్నా కూడా తిడుతున్నట్టు ఉండదు. మీ అపోహ సొరక అంటే వాళ్ళకి బాగానే అంటుతుంది. సొరక మీకు అంటలేదు అంటే అర్థం ఏంటంటే ఇంకా మీరు లైన్లో పడలేదు అని అర్థం. అంతే, వాళ్ళు ఏమంటారు, మాస్టర్ మీరు చాలా మృదువుగా చెప్తున్నారు. నేనేం మృదువుగా చెప్పటం లేదు అంటే వాళ్ళకి నసాళాలు అంతుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ చాలా పవర్ఫులే. రబ్బర్ గ్లౌజ్ చేసుకుని నువ్వు ఎలక్ట్రిసిటీని ముట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది? అంతేత ఎలక్ట్రిసిటీకి శక్తి లేదండి, అసలు షాకే కొట్టదండి అన్నావు అనుకో. నువ్వు ఎప్పుడు తెలుస్తుంది నీకు రహస్యం? కాస్త గ్లౌజ్ తీ, మీలో ఉన్నటువంటి వాసనలు, విషయ వాసనలు, మీలో ఉన్నటువంటి స్వార్థ చింతన, మీలో ఉన్నటువంటి భోగలాలస అనేటటువంటి ఆ గ్లౌజ్ తీసేస్తే అప్పుడు గురువు యొక్క షాక్ తగులుతుంది మీకు. షాక్ తగలలేదు అంటే అర్థం ఏంటనమాట, మీరు హెడ్ టు ఫుట్ చేతులకే కాదు గ్లౌజ్ వేసుకున్నది. మీరేం వేసుకున్నారు? శరీరం అంతా గ్లౌజ్ వేసుకుని రబ్బర్ గ్లౌజ్, నాకు షాక్ తగలటం లేదు, అబ్బో నేను ఎంత గొప్ప వాడను అంటే ఎట్ట? అర్థమైందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వసంత పంచమి నాడు నేను చాలా స్పష్టంగా చెప్పాను నేనే గురువునని. కానీ నేనే గురువుని అంటల్లో నా ముందు గురువులు ఉన్నారు, నా తర్వాత రాబోయేటటువంటి గురువులు ఉన్నారు. రాబోయేటటువంటి గురువులు మీరు ఎప్పుడైనా చూశారా? మీరు నా తర్వాత రాబోయే గురువుల్ని మీతో మీకు ఎప్పుడైనా పరిచయం అయిందా? పరిచయం చేశానా? నేను చేయలేదా? నా తర్వాత రాబోయేటటువంటి గురువుల్ని నేను మీకు పరిచయం చేశానా? చేయలేదా? మరి మీరందరూ ఎవరు? మీ బుర్రలు ఎక్కడా? మరి మీరందరూ ఎవరు? నా తర్వాత వచ్చే గురువులు ఎవడో నాకేం తెలుసు. ఇప్పుడు శిష్యులమ్మా, రాబోయే గురువులు అన్నాను. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు అది జీవించటం నేర్చుకోండి, ఆ తపశక్తి సంపాదించుకోండి. ఆ తపశక్తి ఐదు రకాలైనటువంటి ప్రాయశ్చిత విధానాల వల్ల వస్తుంది అని చెప్పారు కదా. మొట్టమొదట ఇదంతా దేని గురించి చెప్తున్నాను, మీరు తీసుకోపోయేటటువంటి నియమాలు ఏమిటి అన్నది మీకు వదిలేస్తున్నా. తీసుకోవలసిన నియమాలు కొన్ని చెప్తున్నాను నేను. మొట్టమొదట ప్రతి ఏకాదశికి సాధ్యమైనంత వరకు నిమ్మకాయ నీళ్లతో మాత్రమే ఉపవాసం ఉండటం అనేటటువంటి దీక్ష తీసుకోండి. రాబోయే గురువులు మరి మీరు, దానికి తగిన ఇది లేకపోతే తపశక్తి లేకుండా మేము గురువులం అయిపోదాం అనే భ్రమలో ఉండబాకండి. మిమ్మల్ని ఉతికి ఆరేయటానికి నేను రెడీ, కానీ నా బకెట్లో మీరు దూరాలి. నేనెక్కడ ఉతికి ఆరేస్తా? మీ దగ్గరికి వచ్చి ఆరేయలేదు కదా. లాండ్రీకి బట్టలు మీరు వేస్తే కదా ఉతికితాడు, ఓకేనా? అంతేత మొదటిది ఏం చెప్పానో అర్థమైంది కదా, గురు మంత్రాన్ని 108 సార్లు చేసుకోవాలి. దానికంటే ముందు గురు పూజ చేసుకోవాలి, చాలా పద్ధతిగా చేసుకోండి. ఈ గురు పూజ యొక్క నియమాలు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీనివాస శర్మ ఆచార్య మాకు ఈ విషయం గురించి చెప్తూ ఒక చిన్న కిట్కా చెప్పాడు. గురువు యొక్క శక్తిని, గురువు అంటే శరీరధారి అయిన గురువు కాదు, ప్రాణశక్తి అన్నది అందరు గురువుల్లోనూ ఒకటే. అందువల్ల మీరు ఏ గురువు ఫోటో పెట్టుకున్నా ఒకటే. కానీ గురు పరంపర కోసం చెప్తున్నాను ఇది. నేను ఒక పరంపర సృష్టించదలుచుకున్నాను. నేను శ్రీరామ శర్మ ఆచార్య, శ్రీరామ శర్మ ఆచార్య తర్వాత నేను ఒక్కడైనా. శ్రీరామ శర్మ ఆచార్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీరామ శర్మ ఆచార్యులాగా గురువులు అవ్వచ్చు. మరి వాళ్ళు పిరికి వాళ్ళు అయ్యి చేతకాని వాళ్ళు అయితే చెప్పుకోలేరు. దమ్ము ఉండాలి కదా గురుత్వం వహించటానికి. అలాగే మీకు కూడా దమ్ము ఉండాలి తర్వాత గురుత్వం వేయించడానికి. దానికి నేను ఉతిగారేసేటటువంటి దానికి రెడీ అవ్వండి. మొదటి నియమం ఏమైతే గురు పూజ. గురు పూజలో నేను చెప్పింది ఏంటి అంటే, మీకు మా గురువు గారు చెప్పినటువంటిది, ఒక పతివ్రత స్త్రీ తన భర్తను ఎలాగా ఏక దృఢ చిత్తముతో గుర్తుంచుకుంటుందో గురువుని అలా గుర్తుంచుకో చాలు. ఇంకా భావం మీరు సుదృఢం చేసుకోవాలి. ఎలా మాస్టరు, కొత్తగా రాదు, ఎందుకు రాదు, పెళ్లి అయిపోగానే భర్త మీద ప్రేమ వచ్చేస్తుందా లేదా సడన్ గా? అలాగే భర్తకి ప్రేమ వచ్చేస్తుంది కదా. మరి నాకు తెలుగులో సామెత ఉందో లేదో నాకు తెలియదు, కానీ హిందీలో అద్భుతమైనటువంటి సామెత ఉంది, నాకు చాలా ఇష్టం అది. సారా జహా ఏక్ తరఫ్, సారా జహా అంటే ప్రపంచం అంతా ఒకవైపు, జోరూకా భాయి ఏక్ తరఫ్ భార్య తమ్ముడు అంటే ఏంటి, మొత్తం ప్రపంచం ఒకవైపు భార్య తమ్ముడు ఒకవైపు అంటే మన భార్య కాకముందు ఆమె మొహమే తెలియదు వాడికి కదా. మరి ఇప్పుడు తెలుగులో ఉందా ఇలాంటి సామెత ఏమైనా? ఉండే ఉంటుంది, ఎందుకు ఉండదు నాకు తెలియదు, మీకు తెలియదేమో. భావం అర్థమైంది ఎందుకు చెప్తున్నాను, ఎలాగైతే భౌతిక పరిణయం వల్ల ఇరువైపులా ఉన్నటువంటి బంధుత్వాల గురించి నేను మాట్లాడతాను, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ ఎలాగ అభివృద్ధి చెందుతుందో రోజు రోజుకి, గురు శిష్యుల సంబంధం అలాగ ఈ ఆధ్యాత్మిక పరిణయంలో అభివృద్ధి చెందాలి. అంచేత మీరు ఎప్పుడు ఎప్పుడు గురు పూజ చేసుకుంటారో నాతో మీరు అలాంటి సంబంధం అభివృద్ధి చేసుకోవాలి. భార్యాభర్తల సంబంధం కాదు, ఏ సంబంధం అక్కడ నేను చెప్పేది ఆ ప్రేమ, ప్రేమ అలా సంబంధం చేయండి, ప్రేమ అన్నమాట. ఇంకా నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు ప్రపంచంలో, నువ్వు చెప్పిందే యు ఆర్ ది ఫైనల్ వర్డ్. కొంచెం అది డెవలప్ చేసుకుంటే వచ్చేస్తుంది. అది ఎలా ఉంచుకోవాలి? పానీయంబులు ద్రావుతున్ గుడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్ తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాదు సంధానుడే మరిచెన్ సురారి సుతుడేత దృశ్యం. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు, గురు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ గురువులో మీరు లీనం అయిపోవాలి అలాగా. అప్పుడు మాత్రమే, రోజల్లా కాదు. ఇంకా ఆ పని చేస్తూ కూర్చుంటే రోజల్లా ఇంకా మీరు అన్నం ఏం వండుతారు, ఆఫీస్ వర్క్ ఏం చేస్తారు? అంతేత ఈ భావన గురువు మీద ఉన్నటువంటి ప్రేమ. మలయాళ స్వామి గురు ప్రార్థన అని చిన్న బుక్లెట్ చూశాను నేను, మరి అది చూసుకోండి అంటే ఇంటిలోనే ఉంటుంది. చాలా బాగా ఇచ్చాడు ఆ భావన. ఆ భావన ఆయన ఆయన గురువుకి ఎలా సమర్పణ చేసుకున్నారు, మీరు మీ గురువుకి ఎప్పుడు సమర్పణ చేసుకుంటారు? ఆ 108 నామాలు చదువుతున్నప్పుడు మాత్రమే. ప్రతిరోజు ఆ సమర్పణ అలా చేసుకుంటూ ఉంటే చివరికి మీకు గురువు కంటే గురువు నామం గొప్పది అని ఎందుకు చెప్తారో తెలుసా? గురువులో ఏం శక్తి లేదు, గురువుల్లో ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రాణశక్తి అందరు గురువుల్లోనూ ఒకటే, కానీ కరెంట్ ఇక్కడ వస్తుంది, ఆ పక్కింట్లో వస్తుంది. ఈ కరెంటు అదే, ఆ కరెంటు అదే, కానీ ఆ కరెంటు ఆ ఇంట్లోది, ఈ కరెంటే కానీ ఈ కరెంటు ఆ కరెంటు ఒకటే ఉన్నా కదా. అలాగే అందరు గురువుల్లోనూ ఉండేటటువంటి ఆ ప్రాణశక్తి ఒకటే, అది గుర్తుంచుకోండి. మళ్ళా ఆ భావముతో సమర్పణ చేసుకోవాలి. మీరు సమర్పణ చేసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని చేసుకోండి. మీరు మీరు దీక్ష ఇస్తున్నప్పుడు మాత్రము మీరు కన్సెషన్ ఇవ్వచ్చు. ఏంటది? ఒక మాల గాయత్రి, 4 మాలలు. మీకు మాత్రం కన్సెషన్ లేదు. ఇంకేటంటే మీరు ఎదగాల. ఇంకేట మీకు కన్సెషన్ అడిగితే ఇంకా తీసుకోండి, అసలు మీరు చేయటం మానేయొచ్చు కూడా రేపటి నుంచి, నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ మీరు ఎదగదలుచుకుంటే మాత్రం ఇంక ఇది ఆ జన్మ అంతా మీరు చేసుకోవాల్సిందే. దాని తర్వాత 2 నియమం ఏం చెప్పానంటే ఏకాదశి ఉపవాసం. ఏకాదశి ఉపవాసము ప్రతి ఏకాదశికి నిమ్మకాయ నీళ్లు తేనె. డయాబెటీస్ అది ఉంటే డాక్టర్ని అడిగి ఎలాగ మీరు ఆ ఉపవాసం చేయాలి అన్నది మీరు గ్యాప్ చూసుకోవాలి. ఇంత డయాబెటీస్ ఉన్నవాడు గబుక్కుంది తిండి మానేస్తే కోమాలో వెళ్ళిపోతాడు. గురువు గారు మీకు ప్రాణదీక్ష ఇచ్చారు కదా, ప్రాణం పోయండి అంటే నేను అంత గొప్పవాణ్ణి కాదు. మీరు కోమాలో వెళ్ళిపోతే నేను చేయగలిగేది ఏం లేదు, అంత గొప్పవాణ్ణి కాదు నేను. అంతేత డాక్టర్ని కానీ కామన్ సెన్స్ కానీ తరచూ తాగొచ్చు, మీరు తరచూ పళ్ళు తీసుకోవచ్చు, ఆహార పదార్థాలు కాస్త ఉడకని ఆహార పదార్థాలు, అగ్ని సంపర్కము లేని ఆహార పదార్థాలు. అంచేత చాలా మందికి ఒక చేతస్తుంది, మజ్జిగ పెరుగు ఉపవాసంలో తీసుకోకూడదు అని. తీసుకోకూడదు అంటానికి కారణం ఏంటి అంటే అపక్వాహారము కాదు కనుక, మజ్జిగ కానీ అది కానీ అగ్ని సంపర్కంలోకి వస్తుంది కనుక. ఏకాదశి నాడు అపక్వాహారం తింటేటువంటి నియమానికి ప్రాధాన్యత ఇస్తాం కనుక అది చెయ్యం. కానీ నేను ఆ నియమాన్ని పెట్టడం లేదు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే మా గురుదేవులు ఆయన మొత్తము ప్రాణశక్తి మజ్జిగ మీదే ఆయన సంపాదించుకున్నాడు. మరి నా గురుదేవులు మజ్జిగ మీద ప్రాణశక్తి సంపాదించుకుంటే అది మీకు వద్దంటే ఇంకా నేనేం ప్రాణదీక్ష ఇచ్చినట్టు. అంతే, ఇది బాగుంది మాస్టర్, మేము మొత్తం మజ్జిగే తాగిస్తాం. ఏం అభ్యంతరం, ఏం అభ్యంతరం. కానీ చిక్కటి మజ్జిగ వద్దు, తక్కన అంటాం దాన్ని, అది చూసుకోండి. ఆహార నియమాలు అర్థమే కదా. మేము ఉండలేం మాస్టారు, కొంటి పుట్టి భోజనం చేసి ఉండండి, ఇంకంతకంటే నేను డైల్యూట్ చేయను నియమాలు. సరేనా, అపక్వాహారం తీసుకోలేము మేము అంటే ఒంటి పూట మాత్రమే, అది పొద్దునైనా తీసుకోవచ్చు రాత్రి అయినా తీసుకోవచ్చు, ఒకసారి తినాలి. కానీ మా అత్తయ్య కూతురు ఇలాంటి ఉపవాసం చేసేటటువంటి ఒక ఆవిడని చూసింది ఏకాదశి ఉపవాసం. ఏం చెప్పాను అంటే ఆవిడ అసలు నిమ్మకాయ నీళ్ళ మీదే ఉంటాను, అసలు ఇంకేం ముట్టుకోను ఎప్పుడు ఏకాదశి నాడు. అంతేత దశమి నాడు రాత్రి ఆవిడ భోజనాన్ని కూర్చుంది, తింటూ ఉంది. తింటూ ఎంతవరకు తింది, కోడి కూసేంత వరకు తింది. రెండో రోజు అని ఊరుకోలేదు పాపం, కోడి మీద కోపం చూపించింది రధవ కోడి, అప్పుడే కూర్చేసింది. మరి అలాంటి దీక్షలు వద్దు. రేపు మనం ఉపవాసం చేయబోతున్నామని చెప్పి ముందు రోజు ఎక్కువ తింటాం వద్దు, మామూలుగానే తినండి రెండు రోజులు. అర్థమైందా? కంట్రోల్ నియమాలు ఇవంతా కూడా. అందుకని కొంచెం పాడుకొని అప్పుడే కూర్చేసింది అనే ఉపవాసాలు వద్దు. అర్థమైందా? పద్ధతిగా చేసుకోండి. ఓకే, ఒంటి పూట భోజనం వరకు కన్సిస్టెంట్ యాక్సెప్ట్. ఇది కాకుండా ఇంకొక నియమం మీరు ఏర్పరచుకోండి, స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి? ఏదో ఒక పుస్తకాన్ని అధ్యయనం చేయటం. ఎన్ని రకాల పుస్తకాలు చెప్పాను నేను మీకు? 8 రకాలు చెప్పాను, 2 మీకు వదిలిస్తా. గుర్తుందా నిన్న ఏమేం చెప్పాను నేను? మొట్టమొదటిది గురుగీత, 2 కఠోపనిషత్తు, 3, 4, 5, 6 గాయత్రి మహావిజ్ఞాన భాగాలు. ఇలాగే 8 చెప్పాను నేను, భాగవతంది, 8వదైంది. ఇలా 8 చెప్పిన తర్వాత 2 వదిలేసా. మీకు ఇవేమీ కాకుండా ఇంకోటి ఏదైనా నచ్చితే అది వాడచ్చు. మొన్న అది నేను ఇలా బయటకు వెళ్ళగానే ఎవరు విష్ణు సహస్ర అర్థమైంది కదా, ఏకాదశి ఉపవాసము రెండు ఏకాదశులు. మాస్టర్ ఏకాదశి ఉపవాసం అన్నారు కనుక కృష్ణపక్ష ఏకాదశి మాత్రమే నా ఉద్దేశం అని కాదు, ఇంకోడేమంటాడు శుక్లపక్ష ఏకాదశి అని. దీని మీద మీరు 2 వర్గాలు అయిపోయి, నేనేం చెప్పలేదు అనుకోండి, బై ఛాన్స్ ఏకాదశి వస్తుందేమన్నా. ఏకాదశిలు అని అంటే ప్రాబబ్లీ ప్రాబ్లం ఉండేది కాదు, అర్థమవుతుంది కదా. అంచేత మీరు ఎన్ని ఏకాదశులు చేయాలి? 2 నెలకి, 2 మళ్ళా లేకపోతే మేము 1 నెల చేస్తామండి. మీతో నాకు చాలా బాధలు, ప్రతిదీ నేను చెప్పాలి మీకు. 24 ఏకాదశులు చేయాలి మీరు. మాక్సిమం మీకు ఇచ్చిన కన్సెషన్ ఏంటి అంటే ఏకపుస్తకం. ఏకపుస్తకం అంటే ఒకసారి తింటాం కనుక రాత్రి కూడా తినేసిగండి. మామూలుగా రోజు ఎంత తింటారో అంతే. దాని ముందు రోజు పాడుకోడి అనకండి, కోడి ఏం కుయ్యదు. మామూలుగా రోజు ఎలా తింటారో అలాగే తినండి దాని ముందు రోజు. స్వాధ్యాయం గురించి ఇంకా మీ టైం మీరు చూసుకోండి, ఎప్పుడు చదువుతారో ఎలా చదువుతారో. విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, లలిత సహస్రనామాలు ఉన్నాయి, మీ ఇష్టం. మీరు ఏది చదవాలనుకుంటే, ఎలా చదవాలనుకుంటే అన్ని చదువుతాం. ఒక వారం ఇది, ఒక వారం అది, చదువుకోవచ్చా చదువుకోకూడదా? అన్ని నేర్చుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు. క్లియర్? స్వాధ్యాయం. ఇంకొకటి, ఈ ప్రాణదీక్ష తీసుకున్నటువంటి గురువులు చేసేటటువంటి ఇంకొకటి ఉన్నది, అది నేను ఎప్పుడు మీకు చెప్పలేదు. ఇంకేంటే ఆ ప్రాణదీక్ష అనేటటువంటిది మొన్న వసంత పంచమి నాడు మాత్రమే నేను ఒప్పుకున్నాను గురువుల ద్వారా. ఒప్పుకున్నాక దీక్ష ఇచ్చింది ఇదే, తర్వాత మళ్ళీ దీక్ష ఎప్పుడు ఇస్తానో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీలో ఎంతమంది దీక్ష తీసుకున్నారు? ఇప్పుడు చేతులెత్తండి. దీన్ని మీరు కరెక్ట్గా దింపండి, కరెక్ట్గా లిస్ట్ రాయండి. నాకు తెలియాలి ఎవరికి నేను దీక్ష ఇచ్చానో వాళ్ళు. ఏకాదశి వ్రతాలు అవి కాకుండా ఈ ప్రాణదీక్ష సందర్భంగా కొన్ని శాసనాలు మీకు అప్పచెప్తున్నాను నేను. శాసనాలు అంటే ఏంటి? మీరు చేయొచ్చా చేయకూడదా? అది ఎప్పుడు చేయరు మీరు? అది ఎప్పుడు చేయకూడదు? చనిపోయాక చేయకూడదు. ముంచేత చనిపోయాక చేయలేరు కానీ ముంచేత ఏంటి? ఎంతవరకు చేయాలి? బతికుంటే ఇది చేయాల్సిందే. మీరు ఆ శాసనాలు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ పూర్ణిమలు రాబోయేటటువంటి రోజులలో ఏకమాత్ర ఆధ్యాత్మిక విజ్ఞానంగా మారబోతున్నాయి. ఇవన్నీ పోతాయి. ఇప్పుడున్నటువంటి పండుగలు, మొహమ్మదన్ పండుగలు, క్రిస్టియన్ పండుగలు, ఇవన్నీ పోతాయి. ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు దీపావళి వస్తే నేను, మా చెల్లెలు, మా తమ్ముడు అందరం మెట్ల మీద ఎక్కడ దీపాలు పెట్టుకోవాలి అని కూడా బొమ్మలు గీసుకునేవాళ్ళం మేము ఓ నెల ముందు నుంచి. ఇప్పుడు అసలు దీపావళి వచ్చి వెళ్ళిపోయింది తెలియటంలే. పండుగల యొక్క విలువ పోయినది. రాబోయేటటువంటి రోజులలో వచ్చేటటువంటి పండుగలు కేవలము పూర్ణిమ నాడు వస్తాయి. పూర్ణిమ నాడు వచ్చేటటువంటి ఆ పండుగలను గురు పూర్ణిమలు అని పిలవబోతున్నాం మనం. ఒక గురు పూర్ణిమ కాదు, ప్రతి పూర్ణిమ కూడా గురు పూర్ణిమగానే మనము ఒక ఆధ్యాత్మిక విద్యగా చేసుకోబోతున్నాం. దానికి శ్రీకారం మన ద్వారా చుట్టాలి. ఎవరు? ఈ ప్రాణదీక్ష తీసుకున్న మీ ద్వారా. దీనికి మూడు రకములైనటువంటి గురు పరంపరకి మార్గదర్శక సూత్రాలు మనం ఏర్పరచుకోవాలి. ఇంకా నేనేం చెప్పను, ఇవాళ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవాలి. ఇది మీరందరూ కలిసి చేసుకోవాలి, మీ ఇష్టాలు. మీలో ఎవరు కలుస్తారు, ఎలా కలుస్తారు, పాయింట్ అర్థమవుతుంది అందరికి. ఈ గురు పరంపర మనకి చాలా ముఖ్యం. ఈ గురు పరంపరలో ఈ మధ్యనే చేరినటువంటి గురువు ఎవరు? మలయాళ సార్. మరి ఆ పరంపర కూడా మీరు సజీవం చేయాలి. పరంపర ఆయన చెప్పినటువంటి ఆ మార్గము ప్రజలకి అందజేయాలి. అంతే తప్ప ఆయన మార్గం మాకే తెలియదండి అనకూడదు. ఎవరు? మీరందరూ. దీనికి ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు పూర్ణిమలు చాలా ప్రముఖ పాత్ర వహించబోతున్నాయి. మీరు కరెక్ట్గా దీన్ని చేయగలిగితే నెక్స్ట్ మూడు పూర్ణిమలు చాలా గ్రాండ్గా చేసుకుందాం. నెక్స్ట్ మూడు ఏంటి? ఏప్రిల్, మే, జూన్. అందులో మే యొక్క వైశాఖ పూర్ణిమ ఖచ్చితంగా తిరుపతిలోనే జరుపుకుంటుంది, తిరుపతి ఆర్ తిరుమల. వీలవుతే ఈ ఆశ్రమంలోనే జరుపుకుందాం పద్ధతిగా. అంటే ఏంటి ఆ పద్ధతి? మలయాళ స్వామి వారు అందజేసినటువంటి సత్రయాగ పద్ధతిలో జరుపుకుందాం. చేత మీరందరూ కూడా, నేను దీక్ష ఇస్తున్నప్పుడు మూడు గురువుల గురించి చెప్పాను నేను మీకు. ఏంటంటే ఆ గురువులు? మలయాళ స్వామి గారు, సిద్ధిసాయి, శ్రీరామ శర్మ ఆచార్య. ఈ గురు పరంపరని మనం ఫాలో అవుతాం. అంతేత ఇక్కడ ఈ ఆశ్రమంలో మనం వచ్చినప్పుడల్లా కూడా ఏ పరంపర మనం ఫాలో అవుతాం? ఆయన చెప్పిన విధానము, ఆయన ఎలా జీవించమన్నాడు ఏమిటో ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏకాదశిలో అవి అంతా కూడా గురు పరంపరనే. సిద్ధిసాయి కూడా చేయించాడు, కానీ సిద్ధిసాయి కక్కించాడు. ఏం కక్కించాడు ఏకాదశి నాడు? కొంచెం అది అవగాహన చేసుకోవాలి. మరి సిద్ధిసాయి అలా ఎందుకు చేశాడు? అంచేత మేము కూడా ఉల్లిపాయ కక్కేస్తే తినేస్తాం మాస్టారు అనకండి. మీకు చెప్పిన రూల్ ఏంటి? నిమ్మకాయ తేనే ప్రిఫరబుల్. నెక్స్ట్ ఏంటి? అంతే. అదంతా చేసుకుంటే ఇంకా మీరు బాగా పాడుకోడి కూర్చేంత వరకు తినకుండా ఏకభక్షి. అర్థమైందా? కొంచెం ఇది ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్పుకుంటూ వస్తున్నానంటే, మీకు నేను చెప్పింది గుర్తుండదు, ఇంకోటి ఏదో గుర్తుకొస్తుంది, వచ్చిన పెద్ద గొడవ అది. అందుకని రిపీటెడ్గా, ఎందుకంటే మళ్ళా నేను మీరు కలుస్తాం అనేటటువంటిది డౌట్ఫుల్ నాకు. అంటే నేను కలుస్తున్నా మీరందరూ రారుగా, ఇచ్చేట మే ఎక్కడ జరుపుకుంటాం మనం? మే పూర్ణిమ ఈ ఆశ్రమంలోనే ఇక్కడే జరుపుకుంటాం మనం. ఏప్రిల్ డే టెక్నికల్ గా అది సాయికి సంబంధించినటువంటి పూర్ణిమ, దానికి నాకు ఇంకా ఒక స్థలం దొరకలేదు. కానీ నెక్స్ట్ ఏప్రిల్కి నాకు ఒక స్థలం దొరుకుతుంది అనుకుంటున్నాను నేను, నా ఆశ్రమం ఉన్నటువంటి స్థలం. అది మీరు ఏర్పరచాల్సింది, నేను ఇక్కడ ఏర్పరచాను. మలయాళ స్వామి వారిని ఇక్కడ ఉండకుండా, గోగర్భం దగ్గర ఉండకుండా మిమ్మల్ని పంపించేద్దామని ప్రయత్నం చేస్తే ఆయన్ని ఎవరు తీసుకెళ్లారు? ఏర్పేడు వాళ్ళు తీసుకెళ్లారు. అంటే స్వామి ఏర్పేడు వాళ్ళని పిలిచి మీరు నన్ను తీసుకెళ్ళాను అన్నారా, లేకపోతే వాళ్ళు తీసుకెళ్లారా? కానీ వాళ్ళే ఎలా తీసుకెళ్లారు? అక్కడే కాదు, ఆయన చాలా జాగాలు చూశాడు. ఆయన చూశాక అది నచ్చింది ఆయన. అలాంటిది ఏదైనా మీరు ఆశ్రమం, ఒక కొత్త గురువు ఆవిర్భవించాడు కదా, ఎవరాయన కొత్త గురువు? సమర్థ సద్గురు బాబు. అది అదండి, నాకు విశేషణ మీరు చెప్పకపోతే ఎంత. అంచేత ఆయనకి మీరు ఒక ఆశ్రమం పెట్టగలిగితే ఆ ఆశ్రమంలో ఏప్రిల్ పూర్ణిమ జరుగుతుంది. జూన్ పూర్ణిమ గుంటూరు సప్తఋషి ఆశ్రమంలో జరుగుతుంది. జూన్ పూర్ణిమ ఎప్పుడు వస్తుంది? ఒక సంవత్సరం తర్వాత వస్తుందా? నెక్స్టేనా? అవుతే ఓకే, నెక్స్ట్ ఎప్పుడు జూన్ వస్తే అప్పుడు. సరేనా? ఇక్కడ మరి నా ప్రాణశక్తి ఎంత ఉందో, నేను మీకు ఎంత ప్రాణశక్తి పొయ్యగలిగానో ఎలా నిర్ణయించబడుతుంది అంటే, 3 రోజుల పాటు 333 వ్యక్తుల ద్వారా ఈ 3 గురువుల యొక్క చరిత్ర పారాయణ జరగాలి. అంటే 333 ఏం చేస్తారు? మొదట శ్రీరామ శర్మ ఆచార్య చరిత్ర పారాయణ చేస్తారు. ఆ 333 మళ్ళీ రెండో రోజు మలయాళ స్వామి వారి యొక్క, దాని తర్వాత అర్థమైందా, ఈ 3 గురు చరిత్ర పారాయణ, 333 999 గురు చరిత్ర పారాయణలు అవుతుంది. ఒక చరిత్ర పారాయణ నేను కూడా చేస్తా, ఒకటే, ఏదో ఒక గురువుదే, మొత్తం సహస్రం అయిపోతుంది. ఎందుకంటే నా మీద మా తాతగారి యొక్క ప్రభావం చాలా ఉంది. ఆధ్యాత్మిక జగత్తులో నేను రావటానికి కారణం ఏంటి అంటే, మా తాతగారు శ్రీరామకృష్ణ పరమహంస భక్తులు అని చేత నేను మా అమ్మ దగ్గర కడుపులో ఉండగానే ఆయన పేరు పెట్టించేది. అబ్బాయి పుడితే శ్రీరామకృష్ణ, కాస్త గుర్తుంచుకోండి, నా పేరు రామకృష్ణ కాదు, అంటే శ్రీరామకృష్ణ. అంచేత నా పేరు రాయాలి అంటే మీరు స్త్రీకి ముందు ఇంకో స్త్రీ కలపండి, శ్రీ. ఎందుకంటే చాలా మంది అసలు స్త్రీ అంటే స్త్రీ అనుకుని రామకృష్ణ అని అంటున్నారు. గురువు పేరుని ఖండించకండి. నా పేరేంటి? శ్రీరామకృష్ణ. మీరేమనాలి? శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవా అన్నది. కానీ ఇంకోళ్ళకి చెప్తున్నప్పుడు శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవులు అని చెప్పాలి. పద్ధతి నేను తెలియటం లేదు, మీకు నేర్పించాల్సి వస్తుంది ఎలా చెప్పాలని. పెట్టుకోండి బీస్టో. ఓకేనా? ఇంతకీ జూన్ నెలలో ఎప్పుడు క్యాంప్ జరిగినా ఎక్కడ జరుగుతుంది? సప్తఋషి ఆశ్రమంలో జరుగుతుంది. మే ఇక్కడ తిరుమలలో ఇక్కడ జరుగుతుంది. అంతేత ఒక సంవత్సరం ముందే చెప్పిస్తున్నాం, ఒక జూన్దే ఒక సంవత్సరం ముందు నేను చెప్పటం లేదు. ఇక్కడ ఇది మీ ప్రాణశక్తికి నా ప్రాణశక్తికి పరీక్ష. ఏం చేయగలరు మీరు సప్తఋషి ఆశ్రమంలో? సహస్ర గురు చరిత్ర పారాయణలు జరగాలి. కానీ అంతేనా, పారాయణ జరిగాగాల, సత్రయాగంలాగా జరగాలని చెప్పాను నేను. అది 3 రోజులు సత్రయాగంగానే ప్రస్తుతం చేసుకుందాం మనం. కానీ దానికి మాస్టర్ వస్తారా? మాస్టర్తో మీరు సంబంధం పెట్టుకోకండి, మీరు చేసుకోండి. ఇంకా మీరు ప్రాణవంతులు అవ్వాలి. నేను శ్రీరామ శర్మ ఆచార్యని ఎప్పుడూ ఆంధ్రాకి పిలవలేదు, కానీ శ్రీరామ శర్మ ఆచార్య పేరు మీద చాలా కార్యక్రమాలు మనం అందరం కలిసి జరిపించుకున్నాం కదా. అంచేత మీరు కూడా ఆ యాంగిల్లో ఉండాలి తప్ప మాస్టర్ వస్తేనే వస్తాం, ఇంకేదంటే మాస్టర్కి మా దర్శనం ఇవ్వాలి మేము, మాస్టర్ రాకపోతే ఇంకెవరికి మా దర్శనం ఇస్తాం మేము. మా స్టూడెంట్స్ ఒకళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు 7, 8, 9 బ్యాచ్ల లాగా వచ్చేవారు క్లాస్కి. అంటే 49 మంది క్లాస్లో ఉండేవారు 7 బ్యాచ్లు. ఒక్కొక్క రోజు 7 వచ్చేవారు, మిగతా వాళ్ళు క్లాసు దుమ్మా. మీరు ఎందుకు వచ్చారా, అసలు మీరు కాలేజీకి వచ్చారో లేదో చూసి పోదామని వచ్చాం మాస్టర్. మరి మీరు కూడా, మరి నేను నా గురుత్వం అక్కడ అలా ఉంది టీజేపీఎస్ కాలేజీలో, మరి ఇక్కడ అలాంటి గురుత్వం ఉంటే మాస్టర్ రావటం లేదు అని చెప్పారు మైక్లో, ఇంకా మేమెందుకు కుదరదు. ఒకే ఒక కండిషన్, ప్రాణం పోయేటటువంటి కండిషన్, ఉద్యోగం పోయేటటువంటి కండిషన్ ఉంటే రానికండి, లేకపోతే మాత్రం వచ్చేయాలి. రెండే ఎగ్జెంప్షన్స్. ఏంటంటే ఇంకా మేము చచ్చిపోతూ ఉంటే ఎలా వస్తాం మాస్టర్? మా సలహా ఏంటంటే అక్కడికి వచ్చి నా ముందు తెచ్చుకోండి, చాలా అదృష్టవంతులు అవుతారు మీరు. ఏంటి మాస్టర్ ఇలా అంటున్నారు అనుకోండి, గురువు దగ్గర చావు అంత ఈజీగా లభించదు. అంతే గురువు అంత ఈజీగా వచ్చేస్తే ఏం అవదు అంటాడు. ఇంకేంటే గురువుకి తెలిసి ఏం అవదని. మా గురుదేవులతో పాటు కొంతమంది కోటీశ్వరులు బద్రీనాథ్ యాత్రకు వెళ్ళారు. కోటీశ్వరులు అంటేనే అన్ని రోగాలు ఉంటాయి కదా, అంటే బీపీ కూడా ఉంది, అది కూడా ఉంది. ఒకటికి హార్ట్ అటాక్ వచ్చింది. గురువు గారి దగ్గరికి ఆత్మామి గురువు గారు, వాడికి హార్ట్ అటాక్ వచ్చిందన్న, వాడికి అంత అదృష్టం అన్నాడు. కావడు వాడు, ఎందుకంటే వాడికి అంత అదృష్టం లేదన్నాడు. ఏంటి, ఒకటి బద్రీనాథ్లో చచ్చిపోవటం పుణ్యక్షేత్రం, రెండోది గురువు దగ్గర సావటం. అంత అదృష్టం లేదు వాడికి, ఏం అవలే. ఏం అవలేదు అంటే అందరూ గురువు గారిని ఆకాశానికి ఎత్తిస్తే ఆయన అన్న మాట అది, వాడికి అంత అదృష్టం కూడా అన్నాడు ఆయన. ఇంచేత కాస్త గురువుల దగ్గర ఎలా మనం ఆలోచించాలి, గురువు దగ్గర మనం ఎలా జీవించాలో మీరు చూసుకోండి తప్ప, మీ యొక్క నియమాలు, మీ యొక్క భౌతిక ఆంక్షలు, భౌతిక ఆకాంక్షలు గురువు మీద ఆపాదించుకుని గురువు యొక్క అనుగ్రహంతో ఇది జరిగింది అనుకోకండి. నవ్వుతూ ఉంటారు అంతే గురువులు. మరి ప్రాణశక్తి దీక్ష ఇచ్చినప్పుడు మీకు ప్రాణవంతం చేయాలి అంటే అసలైన రహస్యాలు చెప్పాలి మీకు, అర్థమైందా? దాని తర్వాత ప్రతి పూర్ణిమకి కూడా ఈ 3 సత్రయాగాలు జరుగుతూ ఉండాలి. ఎక్కడ ఎక్కడ జరుగుతాయి? నా ఆశ్రమంలో జరగాలి. నా ఆశ్రమం ఎక్కడుంది? ఐ డోంట్ నో. ఇప్పుడున్న ఏ ఆశ్రమం కూడా నాది కాదు. ఇంకా మీరు అవస్థపడి చేసుకుంటే ఆ ఆశ్రమం ఉంటుంది, లేకపోతే ఏప్రిల్, మే, జూన్ సత్రయాగాలు 3 గ్యారంటీ జూన్ది. దాని తర్వాత ఏమవుతుందో ఆలోచిద్దాం, అర్థమైంది కదా? ఇంకా రెండవది మీరు ఏం చేయాలి అంటే, మీ జీవితంలో 3 దానాలు గురువుకి ఇవ్వాలి. అంశదానము, సమయదానము, ప్రతిభాదానము. అది మీకు అందరికీ చెప్పాను కనుక మళ్ళీ మళ్ళీ ఏం చెప్పను. మీరందరూ కూడా నాకు ఇచ్చేటటువంటి అంశ సమయ ప్రతిభాదానాలు చాలా క్లియర్ కట్గా రాసిచ్చి, అది మీరు ఎలా చేస్తారు, నాకు ఎలా అందజేస్తారు, నాకంటే ఎక్కడ అందజేయాలి, అది నా ఆశ్రమంలో అందజేయాలి. నా చేతికి ఇచ్చి నా జేబులో పెట్టుకుంటే నేనేం చేసుకుంటా? ఈ అంశదానాలు, సమయదానాలు, ప్రతిభాదానాలు ఎక్కడ ఇవ్వాలి? మీరు మీ ఆశ్రమంలో ఇవ్వాలి. ఆశ్రమంలో మీ సమయం ఇవ్వండి. ఆశ్రమానికి వచ్చి ఆశ్రమానికి మీ డబ్బులు ఇవ్వండి. ఆశ్రమానికి మీ ప్రతిభ ఇవ్వండి. పాడగలిగే వాళ్ళు పాడండి, మేమదంతా చేయలేమండి, సేవ చేయగలం. చూడమండి ఆశ్రమాన్ని నీట్గా ఉంచండి. మీరు ఎక్కడుంటే అదే మీ ఆశ్రమం. అంచేత మా ఆశ్రమం వచ్చా కాదు, మరి ఇక్కడ మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నీట్గా ఉంచండి ఆశ్రమాన్ని, మనదే ఇది. ఇంచేత మన 3 గురువుల్లో మలయాళ స్వామి గారు కూడా ఒకరు. ఇంచేత మన ఆశ్రమమే, మన గురువు యొక్క ఆశ్రమమే ఇది. ఇంచేత మీరు చొరవ తీసుకుని, కానీ చొరవ తీసుకుని మీ ఇష్టానుసారం కాదు, అక్కడ ఆశ్రమాలలో ఎలా నియమాలు ఉన్నాయో ఏమున్నాయో దాని ప్రకారం చేసుకోండి. తరచూ వస్తూ ఉండండి ఇక్కడికి. మే పూర్ణమికి సత్రయాగంలాగా చేసుకుందాం. అంటే మిగతా టైం ఇప్పుడు రాకూడదని ఉందా? ఇవన్నీ చూసుకోండి, చదువుకోండి. చదువుకుంటాం, ఇంటి దగ్గర చేసుకుంటాం అనకండి. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు. ఇక్కడ మాధురి లేదు, ఉందా? తను ఇంజనీరింగ్ ఎక్కడ చదివింది అంటే అది ఊరి పేరేంటి, బిట్స్ పిలానీలో చదివింది. సెలవు రాగానే బిట్స్ పిలానీలో ఉండేది కాదు, ఎక్కడికి వచ్చేది? ఇంటికి వచ్చేసేది. బిట్స్ పిలానీలో ఖచ్చితంగా వాతావరణం అది ఇంటికంటే బాగుంటుందనే నా ఉద్దేశం. ఆ హాస్టల్స్ కానీ అది కానీ కానీ సెలవు ఇవ్వగానే ఎక్కడ దూరేది? ఇంటికి వచ్చేసేది. ఇలాంటి ఆశ్రమాలు, మూడు ఆశ్రమాలు ఉన్నాయి మనకి. హరిద్వార్లో ఒక ఆశ్రమం ఉంది, శ్రీరామ శర్మ ఆచార్యది. సిద్ధి సాయిది సిద్ధిలో ఉంది. ఇవి మీకు పుట్టిళ్ళు అవ్వాలి. అంటే ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఇక్కడికి వచ్చేయాలి. ప్లస్ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వస్తాడా, వాడు వస్తే కాస్త నీట్గా ఉంచుతాడు,